ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ కదా.
సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ ఎస్ట్రాలజీ ఏంటంటే ద రైట్ రిలేషన్షిప్స్. రైట్ రిలేషన్షిప్ ఎక్కడెక్కడ అంటే వ్యక్తికి వ్యక్తికి, అలాగే వ్యక్తికి కుటుంబానికి, కుటుంబానికి సమాజానికి, సమాజం నుంచి సమాజం మొత్తం ఒక్కొక్క, అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు పక్కన కొత్తగా తెలంగాణ అని అనుకుంటున్నారు, కానీ ఇదివరకు వీళ్ళు వాళ్ళు ఒకటే, అలాగే పక్కన మహారాష్ట్ర చెప్పండి. ఒక్క నిమిషం నీవా ఏమమ్మా గ్రీన్ కలర్లేవా? ఇలాగ రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్ఫ్ మ్యాన్ అండ్ గాడ్ ఏదైతే ఉందో అది సరిగ్గా తెలుసుకోవటం అనేది ఎస్ట్రాలజీకి సైంటిఫిక్ బేసిస్. ఇంటర్ రిలేషన్ అండ్ ఇంటర్ డిపెండెన్స్, తర్వాత ఇంటర్ కమ్యూనికేషన్, ఇంటర్ ప్లే, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఎస్ట్రాలజీకి బేసిస్. ఇప్పుడు ఇదివరకు ఎలా చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా దీన్ని వాడుతున్నారు, గవర్నమెంట్లో వాడతారు, అన్ని చోట్ల సోషల్ నెట్వర్క్ లేకపోతే సామాజిక కార్యకర్తలు అని చెప్పుకునేవాళ్ళు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పుకునేవాళ్ళు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇలా చెప్పుకునేవాళ్ళు అందరూ కూడా వీటిని బాగా వాడతారు. ఇంటర్ రిలేషన్ ఏంటి, ఇంటర్ డిపెండెన్స్ అంటే ఏంటి, ఇంటర్ కమ్యూనికేషన్ ఏంటి, ఇంటర్ ప్లే అంటే ఏంటి, ద రైట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే వృశ్చిక రాశిలో ఉన్న పరీక్షలకి వ్యక్తి తట్టుకుంటాడో, ఎప్పుడైతే తనలో ఉన్న లోపాలని అధిగమించగలుగుతాడో అప్పుడు కానీ రైట్ రిలేషన్షిప్ అనేది ఏర్పడదు. అది వృశ్చిక రాశి యొక్క ఒక గొప్ప మనిషికి ఇచ్చే అవకాశం. వృశ్చిక రాశిలో ఉన్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషికి ఒక అవకాశాన్ని ఇస్తాయి. పరీక్ష అంటేనే అవకాశం. పరీక్ష ప్యాస్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం, అలాగే పరీక్ష ప్యాస్ అయితే ఒక దాంట్లో సెలెక్ట్ అవుతాం, అలాగే పరీక్ష ప్యాస్ అయితే ఒక ఉద్యోగం వస్తుంది, అలాగే పరీక్ష ప్యాస్ అయితే ఒక ప్రమోషన్ వస్తుంది. ఆ భౌతికంగా పరీక్ష ప్యాస్ అయితే ఏమొస్తుందో, అలాగే వ్యక్తి మామూలు సాధారణ జీవితం గడుపుతున్నప్పుడు, సాధారణ జీవితం అని ఎందుకు అనుకుంటున్నాం, ఒక జీవి మొట్టమొదటగా ఒక ఖనిజంగా వస్తాడు, ఖనిజంగా కొన్ని జన్మలు గడిచిన తర్వాత వృక్షంగా వస్తాడు, వృక్షంగా కొన్ని జన్మలు గడిచిన తర్వాత జంతువు అవుతాడు, జంతువుగా గడిచి గడిచి మనిషిగా ఒక నరజన్మను తీసుకుంటాడు. ఆ నరజన్మ తీసుకున్నప్పుడు నరుడికి ఉండే సామాన్యమైన మానస శక్తి లేకుండా జంతు లక్షణాలతో నడుస్తూ ఉంటుంది జీవితం. అలాగే నడుస్తూ ఉన్న జీవితంలో ఏదో ఒక శుభ ఉదయం, శుభోదయం వస్తుంది. గురువుగారి జీవిత చరిత్రలో మొట్టమొదటి చాప్టర్ పేరేంటి, స్వర్ణిమ సూర్యోదయం కదా. ఆ మొట్టమొదటి ఉదయం ఏదైతే ఉందో ఆ స్వర్ణిమ సౌభాగ్య సూర్యోదయం, ఆ సౌభాగ్య సూర్యోదయం అనేది మనిషికి కలగాలి అంటే ఈ వృశ్చిక రాశి ప్రభావం చాలా ఉండాలి. కాబట్టి వృశ్చిక రాశిని తక్కువగా అంచనా వేయకూడదు. వృశ్చిక రాశి ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైన్. ఎందుకంటే వృశ్చిక రాశి మామూలుగా నెలల్లో కార్తీక మాసంలో వస్తుంది. కార్తీక మాసంలో వచ్చినప్పుడు కార్తీక దీపం అని పెడతారు. కార్తీక దీపం అంటే ఏం చేస్తారు, గుళ్ళల్లో ధ్వజస్తంభం పైకి ఒక మనకు ఇప్పుడు హరిద్వార్లో పెడతారు అఖండ దీపం, చుట్టూ చిల్లులు ఉండి దీపంకి గాలి వచ్చేటట్టుగా పెడతారు. అలాంటివి చాలా దీపాలు పెట్టి ఒక తాడు కట్టి పైకి పుల్లితోటి పైకి తీసుకెళ్ళి అక్కడ కడతారు. ధ్వజస్తంభం మీద దీపం వెలుగుతుంది. అదంతా దేనికి గుర్తు అంటే మనలో ఉన్న మూలాధారంలో ఉన్న తేజస్వరూపమైన శక్తి ఏదైతే ఉందో అది సహస్రారాన్ని చేరుకోవటం. సహస్రారంలో చేరుకోవటం అంటేనే 1000 రకాలుగా ఆ శక్తి పనిచేయటం అనేది ఏదైతే ఉందో, శక్తి శివుడు ఈ రెండు కలవటం వల్ల ఈ మొత్తం కూడా ఏర్పడుతుంది అని సింబాలిక్గా కార్తీక మాసంలో ధ్వజస్తంభం మీదకి ఆకాశ దీపం ఎక్కిస్తారు. అలాగ మన సాధన చేసుకుని వెళ్ళటానికి పైకి చాలా చాలా ఇంపార్టెంట్ రాశి ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో మనం ఇవాళ కొన్ని విశేషాలు తెలుసుకుంటాం. ఏంటంటే నిన్న వృశ్చిక రాశిలో కొన్ని చెప్పుకున్నాం. సావధాన్ అనగానే నారాయణ అనే వ్యక్తి వెళ్ళిపేటల నుంచి పారిపోయి తపస్సు చేసుకున్నాడు. 20 ఏళ్ళు అవ్వకుండానే ఆయనకి రామదర్శనం అయింది. రామదర్శనం అయింది ఎలాగైందంటే ఈయన భక్తిని మెచ్చి సాక్షాత్తు హనుమంతుడే ఒక కూర్చోడానికి ఆసనం చేసుకోవడానికి జపమాల జపం చేసుకోవడానికి జపమాల ఇచ్చి ఆయన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాలు ఉన్న రామ మంత్రాన్ని ఉపదేశిస్తారు. అది చేసుకుని రామ దర్శనం అవుతుంది ఆయనకి. రామ దర్శనం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ రామదర్శనం అయ్యే ముందు ఆయన చేసిన సాధన ఏంటంటే రామ నామ జపం చేయటం, 3 కోట్ల సంధ్యావందనం చేయటం, సూర్య నమస్కారాలు 108 చేయటం, గోదావరి నదిలో మునిగి తపస్సు చేసుకోవడానికి సాధన చేయటం, ఇవన్నీ అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. ఇదంతా వృశ్చిక రాశి గురించే చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత అలా కొండల్లో నడిచి వెళ్తుంటాడు. ఆయన రాజసం ఉట్టి కొడుతుంటుంది. ఆయన భుజం మీదేమో రాముడిలాగా ధనుస్సు, వెనకాలేమో బాణాలు ఉంటాయి. చూస్తేనేమో మామూలుగా బ్రాహ్మణుడు ఉన్నట్టుగా వేషం ఉంటుంది. పంచి కట్టుకున్నాడు. ఆయనకి జంధ్యం ఉంది, గడ్డాలు మీసాలు, జుట్టు ఇలాగా మునుల్లాగా వేసుకుని అచ్చు రాముడు వాళ్ళు అడవిలో అరణ్యవాసం చేస్తున్నట్టుగా వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక చోటకి వెళ్ళి అక్కడ గుడి దగ్గర పండితులు కూర్చుని ఉండి కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇన్ని చూసి హేళనగా నవ్వుతారు. ఏంటో ఈ వేషం, పెద్ద రాజం వీరుళ్ళగా, చేతిలో ఆ బాణం ఏంటి, ఆ ధనుస్సు ఏంటి, చూస్తే వేషం ఏంటి, తపస్సు చేసిన వాళ్ళని నీకు అంత విరుగాడివాను అని ఒకసారి వికరిస్తారు. ఏదో నేర్చుకున్నాను అంటాడు. నేర్చుకున్నాను అయితే చూడు అక్కడ పక్షులు వెళ్తున్నాయి, చుట్టూ అన్ని వెళ్తున్నాయి, దాంట్లో చూడు, దాన్ని కొట్టి చూద్దాం అంటాడు ఒకడు. ఈయన ఏం చేస్తాడు, సింపుల్గా బాణం తీసి దాన్ని కొడతాడు. కొట్టంగానే అది తగిలి కింద పడి చచ్చిపోతుంది. చచ్చిపోతే అప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తారు. అదిగో బాణం వేసి కొట్టి చంపేశావు, నువ్వు జీవహింస చేసావు, దీనికి ప్రాయశ్చిత్తం ఉంది అంటాడు. ప్రాయశ్చిత్తం చెప్పండి చేస్తాను అంటాడు. ఏమో చెప్పడం, నీ గుండు గుండు వీయడమే అన్నాడు. సరే గీసేయండి అంటాడు. ఎవరిన మంగళాన్ని పిలిచారు, నీ గుండు గీసేశారు, అయిపోయింది, స్నానం చేసిరా అన్నారు, స్నానం చేసి వచ్చాడు. ఇంకెళ్ళు అన్నారు. ఇంకెక్కడికి వెళ్తాను, నేను ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి అన్నాడు. ఏంటంటే మరి నాకు ప్రాయశ్చిత్తం అయిపోయింది కదా, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అయితే చేసిన పని రివర్స్ అవ్వాలి, కాబట్టి ఈ పక్షి బతకాలి, మరి బతకలేదే అని అడిగారు. వాళ్ళు తెల్లమొహం వేశారు. వాళ్ళకి ఇది రాడికి తెలియదు పాపం. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన కమండలంలో నీళ్లు చల్లితే ఆ పక్షి లేచి మామూలుగా ఎగిరిపోయింది. ఆయన అందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. అందరూ జై సమర్థ, ఆయన రామదాసుని కదా అప్పటి వరకు, జై సమర్థ రామదాసుకి, జై సమర్థ రామదాసు అనుకుంటూ సమర్థ రామదాసుగా లోకానికి పరిచయం అయ్యారు. ఈ వృశ్చిక రాశిలో సాధకుడు పరీక్షలు ఎదుర్కోవడం అంటే ఇదొక పరీక్ష. ఎందుకంటే ఈయన భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉన్నది, భగవంతుడు దేన్నైనా ఇస్తాడు, భగవంతుడు ఏదైనా మనకు ప్రసాదిస్తాడు అనే నమ్మకం ఎప్పుడొస్తుంది. దీనికి కూడా ఇంకో కథ ఉంది, అది ఉపనిషత్తుల్లో కథ, చాలా బాగుంటుంది, అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదేంటంటే అర్థం చేసుకునేంత డెప్త్ ఏముండదు దాంట్లో, కానీ సటిల్గా దొరికి దొరకనట్టుగా ఉంటుంది. మీరందరూ బాగుంటుంది అనుకుంటారు అనుకుంటారు. అదేంటంటే ఒక ఋషి ఆశ్రమం ఉంది. ఆ ఋషి ఆశ్రమంలో అందరూ మగవాళ్ళే, మరి ఆడవాళ్ళు ఏమైపోయారో నడకండి. అందరినీ ఆడవాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉంచేసి వీళ్ళు తపస్సు చేసుకుంటున్నారేమో అనుకోండి కాసేపు. అలా చేసుకుంటున్నప్పుడు చిన్న పిల్లవాడు, 4-5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు వాళ్ళకి ఆశ్రమంలో. వాడు ఒకరోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న ఆకలిస్తుంది అంటాడు. నాన్న నాన్న ఆకలిస్తుంది అంటే ఈ చిన్నపిల్లవాడికి ఇప్పటి నుంచి చాలా జీవితంలో ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుని ఆయన ఏం చేశాడంటే, నువ్వు బయటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఒకళ్ళ ఇంటి ముందు అడిగి వాళ్ళు పెడితే తీసుకురా, లేకపోతే వెనక్కి ఇంటికి వచ్చేసేయన్నాడు. సరే, వీడి కుర్రాడు చాలా గట్టివాడు అనమాట. వెళ్తూనే ఏ ఇల్లు మొదట కనిపించిందో అక్కడికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని గట్టిగా అరిచాడు. అరిస్తే వెంటనే తలుపు తెరుచుకుని ఒక ఆవిడ బయటకు వచ్చింది. అప్పటి వరకు వాళ్ళ తల్లిని కూడా చూడలేదు అక్కడ, వాళ్ళ చెల్లిని కానీ అక్కని కానీ పక్కన ఇంకెవరు ఒక స్త్రీని కానీ చూడలేదు. అందుకని వీడికి ఆకారం చూడంగానే ఆశ్చర్యం వేసింది. అలా తలకించి అలా చూస్తాడు, చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి వీడికి కాస్త చిన్నపిల్లాడు కదా తెలియక, వీడు ఒంట్లో బాగలేదేం పాపం వీడికి ఎవరికో, ఏమ్మా నీ చెస్ట్ అలాగా గడ్డలు కట్టింది ఏంటి, ఆరోగ్యం బాగలేదా అన్నట్టుగా అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఆవిడ చాలా తెలివైంది కాబట్టి అర్థమవుతుంది, ఓహో ఈ అబ్బాయి ఈ చిన్నపిల్లవాడు ఎప్పుడు తన తల్లిని కానీ చెల్లిని కానీ అక్కని కానీ పక్క వాళ్ళని కానీ చూడలేదు కాబట్టి ఇలా అడుగుతున్నాడు అని అర్థం చేసుకుని ఆవిడ అంటుంది, ఏమి లేదురా అబ్బాయి, నాకు ఒక బిడ్డ పుడతాడు అమ్మాయో అబ్బాయో, అలా పుట్టిన బిడ్డకి ఆహారం కావాలి, ఆ ఆహారం కావాలి అంటే భగవంతుడు పాలు తాగమని చెప్తాడు చిన్నపిల్లలకి, ఆ పాలు ఉంటాయి అక్కడ, అది భగవంతుడు ఏర్పరిచాడు అని చెప్తాడు చెప్తుంది ఆవిడ. చెప్పేసరికి వీడు కాస్త ఆలోచించటం అనేది ఏమి చేయకుండా వెంటనే నమస్కారం అమ్మా చాలా సంతోషం, నాకు ఎంతో జ్ఞానోపదేశం చేశామని కాళ్ళకు దండం పెట్టి భిక్ష తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాన్నగారు ఎంత ఎంత పని చేశారు మీరు అంటే, ఏం చేశానురా నేను నీకంటే, అక్కడ చూడండి ఒక ఆవిడ ఎవరో నాకు తెలియదు ఒక స్త్రీని అడిగాను భవతి భిక్షాందేహిని తీసుకొచ్చి పెట్టబోయింది, అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇలా అడిగాను, అడిగితే పుట్టబోయే బిడ్డకి పాలు ఉంటాయి దాంట్లో అని చెప్పింది. మరి మీరు నాకు పుట్టబోయే బిడ్డకే పాలు ఉంటాయి అని చెప్పినప్పుడు పుట్టిన నాకు ఎందుకు ఉండదు, ఆహారం ఎందుకు ఉండదు, ఇది నాకు చెప్పడానికా మీరు ఇలా పంపించారు, లేకపోతే ఇంకేదన్నా దీంట్లో రహస్యం ఉందా అని అడుగుతాడు. చాలా బాగా గ్రహించావు నువ్వు కాబట్టి నువ్వు భగవంతుడి మీద ఆధారపడు అని తండ్రి గురువుగా అతనికి ఉపదేశం చేస్తాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తపస్సు చేసుకుంటూ పోతుంది. ఈ కథ విన్న మీకు ఎలా అర్థమవుతుందో అలా అర్థం చేసుకోండి. దీంట్లో కూడా వృశ్చిక రాశిలో ఉన్న కొన్ని ముఖ్య లక్షణాలు, అదేంటంటే ఫస్ట్ అపెటైట్. అపెటైట్ అంటే ఆకలి. ఆకలి దేనికేస్తుందంటే శరీరం బలంగా ఉండటానికి భగవంతుడు ఏర్పరిచిన ఒక అవకాశం మనకు. ఆకలిని పుట్టించేవాళ్ళు లోపల దేవతలు ఉంటారు, వాళ్ళు ఆకలి పుట్టిస్తూ ఉంటారు. మన అన్నం వేస్తే అరిగేటట్టు చేస్తారు, దాన్ని నెత్తురుగా మారుస్తారు. నెత్తురు అలాగే కొంత పదార్థం నెత్తురుగా అయితే కొంత సటిల్గా దాంట్లో ఉన్న సంస్కారాలు మన మనస్సుగా తయారవుతాయి, మిగతాది మలంగా బయటికి పోతుంది. ఇది అప్టైట్ చేసే పని. ఇంకా మనం అదిగో అది సాధించాలి ఇది సాధించాలి నాకు ఆ కోరికలు ఉన్నాయి ఈ కోరికలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వృశ్చిక రాశిలో మొట్టమొదటగా భౌతిక దేహానికి సంబంధించినంత వరకు చెప్పబడే ముఖ్య లక్షణాలు. ఈ కుర్రాడికి భౌతిక దేహానికి సంబంధించిన లక్షణమైన ఆకలి గురించి ఆ తల్లి చెప్పిన జవాబు అతన్ని ఎంత ప్రభావితం చేసిందంటే, నేను ఎవరిని అడగక్కర్లేదు, భగవంతుడు నాకు ఆల్రెడీ ఏ ఆహారం అది సృష్టించి ఉంచాడు, అది నా దగ్గర ఖచ్చితంగా లభిస్తుంది, నాకు నా దగ్గరకు వస్తుంది అని ఆ కుర్రవాడికి అర్థమైపోయింది. అంత బాగా చెప్పింది ఆవిడ. అలాగే తండ్రి కూడా గురువుగా అంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అలాంటి చెప్పే పాఠాలు ఇప్పుడు ఎవరున్నారు, అలాంటి పాఠాలు చెప్పేవాళ్ళు మనకు కష్టం, భవిష్యత్తులు చదువుకుంటే దాంట్లో ఉంటాయి. అలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు దాంట్లో ముఖ్యంగా ఆకలి, దానికి సంబంధించి ఆహారం సంపాదించుకోవటం, ఆహారం కోసం కొట్లాడుకోవటం, నీళ్ల కోసం శ్రీశైలం డ్యాంలో మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు డామ్ అనుకున్నట్టుగా దెబ్బలాడుకోవటం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ భౌతిక దేహానికి సంబంధించినవన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఒక పరీక్ష, ఒక టెస్ట్. టెస్ట్ అంటే తెలుసు కదా పరీక్ష. ఆ పరీక్ష ప్యాస్ అయితే ఎవరిని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం, అది ఫిజికల్ ప్లేన్కి సంబంధించినంత వరకు. రెండవ దాంట్లో యాస్ట్రల్ ప్లేన్, అక్కడ కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో మనం చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు. ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు, ఒక 1000 గజాల్లో చిన్న ఇల్లు కట్టుకోవాలి, 5-6 అంతస్తులు ఉంటే చాలు, అక్కడ ఒక 5-6 బెడ్రూమ్లు ఉంటే చాలు, ప్రతి ఫ్లోర్కి 4-5 ఉండాల్సిందే, ఈ చిన్న కోరిక తీరదా నా జీవితంలో అనుకునేవాళ్ళు ఉండొచ్చు. అయితే చిన్న పాక వేసుకుని తలదాచుకుంటే చాలు అనుకునేది కూడా కోరిక, అది కూడా అయి ఉండొచ్చు. అలాగే భయం, మనకేంటంటే ఎప్పుడు కూడా రేపేమవుతుందో అని భయంతోనే ఎక్కువ మంది బతుకుతారు. ఏమో ఉద్యోగం పోతే ఏమవుతుందో, ఉద్యోగం మానేస్తే ఏమవుతుందో, ఏమవుతుందండి, ఏమవు మామూలుగానే ఉంటాయి. కాకపోతే మనకు ధైర్యం లేదు కాబట్టి వీ కెనాట్ ఫేస్ ఇట్. ఎప్పుడైతే ఆ పరీక్ష వచ్చిందో మనం ఆ పరీక్ష నిలబడ్డాము, ఇంకా మళ్ళీ రెండోసారి ఆ పరీక్ష పెట్టరు. అలాగే రేపు అన్నం తింటాను కొంతమేము. ఇందాకే ఇక చెప్తున్నాం ఒక కథలో, పుట్టబోయే బిడ్డకే ఆహారం ఏర్పరిచాడు భగవంతుడు అంటే పుట్టిన వాళ్ళకి ఏర్పరచడా అనే జ్ఞానం మనలో కూడా ఉదయించాలి. అదంతా కూడా కోరికలకు సంబంధించింది. ఆ భయాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు అంటే అన్ని కోరికలు అనక్కర్లేదు, భయం కూడా కోరికేట. అంటే మనం అనుకోవటం, నేను చచ్చిపోతానేమో అని ఒక భయం, నాకు ఈ ఉద్యోగం రాదేమో, నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయేమో అని భయం, ఈ భూమి మీద పెట్రోల్ అంతా అయిపోతుందేమో అని అమెరికాకి భయం. అందుకని రకరకాలవి తయారు చేయటం, అవి చేయగలమా లేదా అని ఒక భయం, చేస్తే వాటిని బాగా ఉపయోగిస్తామా, మన దగ్గర సామాన్లు పెరిగిపోతున్నాయి, ఎవడన్నా కొనుక్కుంటాడో కొనుక్కోడని భయం, చైనా వాడు ఆక్రమం చేస్తాడేమో మార్కెట్ అంతా అని ఒక భయం. ఇలాగ అమెరికా వాళ్ళకంటే నేషన్ వైడ్గా భయం ఉంటుంది, వ్యక్తిగా భయం ఉంటుంది. ఇవన్నీ వృశ్చిక రాశి ప్రభావం. అలాగే ద్వేషం. ద్వేషం ఏంటి, ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు పట్టరు, ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళకి పట్టరు, ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళకి పట్టరు. అలాగే ఈ పర్టికులర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి వేరే చదువుకున్న వాళ్ళు పడరు, ఐటీ వాళ్ళకి సైన్స్ వాళ్ళు పడవచ్చు, కామర్స్ వాళ్ళు పడకపోవచ్చు, లేకపోతే సైన్స్ ఆర్ట్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ లోకం వేరుగా ఉంటుంది. అంత మాత్రం వాళ్ళు ద్వేషిస్తారని కాదు, కొందరు ఉంటారు ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రొఫెషనల్ జెలసీ అని ఉంటుంది, ఒకే ప్రొఫెషనల్లో ఉంటారు కానీ జెలసీ ఉంటుంది, దాంతో నుంచి ద్వేషం కూడా వస్తుంటుంది. ఆ తర్వాత పదవీ వ్యామోహం, అది కూడా ఈ వృశ్చిక రాశిలో ఒక టెస్ట్. అర్జునుడికి ఇంద్ర పదవి ఇచ్చాడు, సగం సింహాసనం ఇస్తా కూర్చో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఏం చేశాడు అర్జునుడు, అక్కలేదు నాకు అని వదిలేసి వచ్చేసాడు. అలాగే శివాజీ మహారాజు, ఇక్కడ కూడా పరీక్ష ఎలా ఉంటుంది, శివాజీ ఒకరోజు గర్వంగా నవ్వుకుంటున్నట్టు, వెంటనే వాళ్ళ గురువుగారికి తెలిసిపోయి తక్కువ ప్రత్యక్షం అయ్యాడు ఆయన సమర్థుడు రాముడు. ఈ టైంలో గురువుగారు వచ్చారని తమ కాళ్ళకి దండం పెట్టి, చెప్పండి ఆజ్ఞాపించండి ఏం చేయమంటారు. ఏం చేయమనట్లేదు, నేను చిన్న రాయి పగల కొట్టగలవాను అన్నాడు. ఓ చిన్న రాయే కదా, ఔరంగజేబు లాంటి వాళ్ళని ఓడిచ్చా నేను అని చెప్పి ఆ రాయి మీద దండమని కొడతాడు. కొట్టేసరికి అది పగిలిపోయి దాంట్లో నుంచి ఒక కప్ప ఎగిరి బయటకు వస్తుంది. ఆ కప్పను చూసి అంటాడు, అవాక్ అయిపోతాడు, ఆయనదేమని అన్ని వరకు తెలుస్తాడు. శివాజీ చెప్పు ఇప్పుడు ఏమంటావు, నువ్వు ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు, ఇందాక నేను వచ్చే ముందు అంటే క్షమించండి నేను చాలా తప్పు చేశాను. పర్వాలేదు చెప్పు నేను కూడా వింటాను అన్నాడు. అంటే అప్పుడు సమర్థుడు రామదాస్ గారికి దండం పెట్టి, ఇంత సామ్రాజ్యాన్ని ఇంతమందిని నేను పోషిస్తున్నాను కదా అనుకున్నాను, వెంటనే మీరు వచ్చారు, ఈ రాయి పగల పట్టుకున్నారు. ఆ రాయి పగలకంగానే దాంట్లో నుంచి కప్ప ఎగిరి బయటకు వచ్చింది, నాకు గర్వం అణిగిపోయింది. ఈ వృశ్చిక రాశిలో గర్వం ఒకటి ఉంటుంది, ఆ గర్వం ఏంటి, నేనే అందరినీ పోషిస్తున్నాను, నేను లేకపోతే, నేనే ఈ కంపెనీ లేకపోతే, అంటే టాటా కన్సల్టెన్సీ లేకపోతే, లేదా బిల్ గేట్స్ లేకపోతే, లేదా ఇంకా ఎవరైనా వారన్ బఫెట్ లేకపోతే, ఇంకా అనిల్ అంబానీ లేకపోతే అని వాళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళందరూ వృశ్చిక రాశి ప్రభావంలోకి పడ్డవాళ్ళ కింద లెక్క. అలాగే మనం కూడా అనుకుంటాం, అమ్మో మేము లేకపోతే అసలు గురువుగారు పనిచేసేవాడు ఎవరు లేడండి భూమి మీద, చాలా డేంజర్, అలాంటి ఆలోచన రాకూడదు. అది అహంకారాన్ని పోగొట్టారు మీరు వచ్చి, కప్పకి రాయిలో ఉన్నా కూడా ఆహారాన్ని ఏర్పరిచాడు భగవంతుడు అని మీరు నాకు చెప్పడానికి, ఆయనే పోషిస్తున్నాడు అని చెప్పడానికి, సమస్త జగదాధారాయ నమః అనే విషయం చెప్పడానికి మీరు చేశారు. ధన్యుణ్ణి నేను, మీలాంటి గురువు దొరికినందుకు. ఇంకెప్పుడు ఇలాంటి గర్వాన్ని అహంకారాన్ని నాలోకి రానివ్వను అని చెప్తాడు. అది ఈ వృశ్చిక రాశిలో ఒక టెస్ట్. మనం కూడా ఈ వృశ్చిక రాశిలో పరీక్షల్ని మన గురువు మనకు తెలియకుండా పెడతాడు. అది పరీక్ష అని కూడా తెలియదు, మామూలుగా ఉంటుంది. ఏమైనా సరే ఇచ్చేసేలా అంటారు, ఏమైనా చేసేలా అంటే ఎలా చేస్తాం, ఎవరు చేయలేకపోయారు ఓకే నువ్వే చేసావు అంటే, మనం కాస్త బొర్ర విరుచుకున్నామంటే స్కార్పియో టెస్ట్లో ఫెయిల్ అయిపోయాను అర్థం. ఏముందండి మీరు చెప్పారు కాబట్టి, చెప్పిన తర్వాత అది ఎలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో, దానికి కావాల్సిన జ్ఞానము శక్తి అంతా మీరే ఇచ్చారు, మాదేముంది, మేము అలా చేయమన్నారు కాబట్టి చేయగలిగాము అంటే కరెక్ట్. మీరు చెప్తే మేము చేయకుండా ఉంటాం, మీరు చిటికైంది మేము చేసేస్తాం, మిమ్మల్ని మించిపోతాం, మించి ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోతాం, ఎందుకంటే మన మించి ఉంటాడు ఆయన. గురువు అంటే అని అర్థం, మనకంటే పెద్దవాడని. శిష్యుడు అంటే లఘు, గురువు అంటే గురువు, లఘు అంటే చిన్నది, గురువు అంటే పెద్దది. కాబట్టి చిన్నది పెద్దది అయ్యే లోపల పెద్దది ఇంకా పెద్దది అవుతుంటుంది. అదొక అలాగే పదవి కోసం ఆరాటం. నేను ఈ ట్రస్ట్ పెడితే నేను దీనికి చీఫ్ నేనండి, ఈ ట్రస్ట్లన్నిటికీ నేను చీఫ్. లేకపోతే ఒక 10 ట్రస్ట్లు ఉన్నాయి, 10 ట్రస్ట్లు కలిపి నేను హెడ్ అలా అనుకుంటే అది పదవి మళ్ళీ. అలాగే ఈ చీఫ్ మినిస్టర్ నేను, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నేను, లేకపోతే ప్రెసిడెంట్ ఒబామా నేను, ఒబామా నేనే ప్రెసిడెంట్ని. ఇలా రకరకాలు ఇవన్నీ కూడా పదవులే కదా. పదవి ఎంతదన్నవచ్చు ఏదన్నవచ్చు, పదవి పదవి. ఆ పదవి వ్యామోహం ఏదైతే ఉందో అది వీడి ఇలాంటి పదవిని తీసుకుని మళ్ళీ ఈ స్కార్పియో టెస్ట్ అంటే వృష్టిరాజు టెస్ట్లో దొరికిపోతాడా అని గురువు చూస్తాడు. చూసి ఏమంటాడు శివాజీతో అంటాడు, ఇప్పుడైతే ఈ సామ్రాజ్యం అంతా నీకు ధారపోసేస్తున్నాను గురువు గారు అంటాడు. అంటే అయితే నువ్వు ధారపోస్తే పోతేవు కానీ నా తరఫున నువ్వు ట్రస్టీగా ఈ మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలన చెయ్యి అంటాడు గురువు. అప్పుడు నిజంగా ట్రస్టీగా పరిపాలన చేస్తాడు. అదే అనమాట, పూర్వం రాజులందరూ కూడా రాజ్యాన్ని వాళ్ళ సొంత జాగీరుగా కాకుండా ప్రజల తరఫున సేవకుడిగా ట్రస్టీగా పనిచేసి సామ్రాజ్యాన్ని అంతటి చక్కగా ఉంచేవాడు. పిల్లల్లాగా చూసుకునేవాడు ప్రజల్ని, తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని చూసుకుంటారో అలాగా. అదంతా కూడా ఆ పరీక్షలన్నీ కూడా మనకు వృశ్చిక రాశిలో వస్తాయి. ఈ గర్వంతో పాటు నెక్స్ట్ మేము ఇతరులకన్నా ఎలా గొప్ప, కులం వల్ల గొప్ప అని ఫీల్ అయ్యేవాడు కొందరు ఉంటారు, మతం వల్ల గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు, మాకు బోడ డబ్బు ఉంది కాబట్టి మేము వాళ్ళకంటే గొప్ప వేరు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, అలాగే మాకు బోడంత జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకంటే మేము ఏంటంటే. వీటన్నిటికంటే చిత్రమైన గర్వం ఏంటంటే, చిత్రమైన అహంకారం ఏంటంటే, చిత్రంగా మనని మనం విడిపోగొట్టుకోవడం ఏంటంటే, ఇలాంటివన్నీ అంటే ఈజోట్రిక్ అస్ట్రాలజీ, లేకపోతే అఖండ గురుసత్త, లేకపోతే శంబళ, లేకపోతే గురు పరంపర, లేకపోతే మానవాళి, లేకపోతే రకరకాల సాధనలు, ఇంకా మహాయోగేశ్వరీదేవి, అలాగే అనుగ్రహమాల మంత్రం, ఇలాంటివన్నీ మాకే తెలుసు. ఎవరు చేయని వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, మేమే చేస్తున్నాం అనుకోవడం ఒక పరీక్ష. ఆ పరీక్షలో కూడా మనం అలాగే అనుకుంటే ఫెయిల్. వాళ్ళు చేసే వాళ్ళు చేసుకుంటారు, మనకు తెలిసిన మనం చేస్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళు చేస్తారు అంతే తప్ప ఏ రకంగా మనం వేరు అనే ఆలోచన రాకూడదు. ఏ విధంగా మనం ఒకటి, అందరిలోనూ ఉన్నది ఒకటే. వాళ్ళ మతం పేరు ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ కులం ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడన్నా పుట్టచ్చు, చైనా వాళ్ళు అవ్వచ్చు, పాకిస్తాన్ వాళ్ళు అవ్వచ్చు, రష్యా వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మనతో శత్రుత్వం ఉన్న మన ఇండియాలోనే ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళలో ఉన్నది ఒక్కడే భగవంతుడే. ఆ భగవంతుడికి ఎవరన్నా ఎలాగన్నా పేరు పెట్టచ్చు. ఆ రకంగా మనం ఎలా ఒకటి అని ఆలోచించాలి తప్ప, మన భౌతిక దేహాన్ని చూసుకుని దానికి ఉన్న అందం బట్టి కానీ, దానికి ఉన్న అధికారం బట్టి కానీ, దానికి ఉన్న డబ్బు సంపద ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కానీ, విద్య బట్టి కానీ, ఎప్పుడు కూడా తను తాను వేరు చేసుకోకూడదు. అలా వేరు చేసుకుంటున్నాడా లేదా అని పరీక్ష పెడతాడు మళ్ళీ గురువు. పరీక్ష పెడితే అక్కడ ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ వృశ్చిక రాశిలో ఉంటాడు. పరీక్ష పెట్టడంలో శివాజీ అయింది కదా. నెక్స్ట్ ఇంకొక శిష్యుడు ఉన్నాడు, మన ఎవరు సమర్థగురు రామదాసు, చాలా మంచి ఇష్టమైన శిష్యుడు. ఆయన పేరు కళ్యాణ్. ఆ కళ్యాణ్ అనే శిష్యుడు చేసే పని ఒకటే. మీరెవరన్నా సమర్థగురు రామదాసు గారి అక్కడికి వెళ్ళుంటే కనుక మహారాష్ట్రలో, పేరు సజ్జనగడ్, సజ్జనగడ్ వెళ్ళుంటే కనుక మీకు తెలుస్తుంది. కింద నుంచి ఆ పైన గుట్టలా ఉంటుంది, చిన్న మన యాదగిరి గుట్ట, లేకపోతే విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఎలాగైతే ఉన్నాయో అలాగ చిన్న కొండలాంటి దాని మీద ఉంటాడు ఆయన. కింద నుంచి నీళ్లు పైకి తీసుకెళ్ళాలి, ఆ గుండెలు ఎంతంత ఉంటాయి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మన ఇంట్లో చిన్న సైజు గది అంత గుండిగా ఉంటుంది ఒక్కోటి, అలాంటి గుండిగా ఆ కర్రకి అటు ఇటు కాడికి పెట్టుకొని భుజం మీద పెట్టుకొని కావడికి నీళ్లు తీసుకెళ్ళి పైన పోయాలి. ఆయన ఒక పెద్ద ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో నీళ్ళు పోతుంటే ఆయన పోసుకుంటూ ఉంటాడు. అలా ఈయన అలాగే 15 సార్లు 20 సార్లు కిందకి పైకి కిందకి పైకి తిరుగుతుంది. ఇదే పని. మిగతా వాళ్ళందరికీ సాత్వికమైన ఆహారం పెడతారు, ఈయనకి కొంచెం బలిష్టమైన ఆహారం పెడతారు. అంటే ఏంటి, పప్పు వేసి పెడతారు, మిగతా వాళ్ళందరికీ పుల్కాలు పెడతారు, అంతే తేడా. ఈయనకి ఒక పేరు పెట్టారు, పప్పు శుద్ధ అని పేరు పెట్టారు మిగతా శిష్యులందరికీ. ఈ పప్పు శుద్ధ చేసే రెండో పని ఏంటంటే, గురువుగారు అన్నం తినేసిన తర్వాత కిళ్ళి నవలటం ఇష్టమండి, అందుకని ఈ కిళ్ళి తయారు చేసి ఇచ్చేవాడు. కొంతకాలం పోయిన ఆయన పళ్ళు ఊడిపోయాడు అక్కడక్కడ, అందుకని ఈ కిళ్ళి నవలలేకపోతుంటే కిళ్ళిని అమాందస్తా అని ఉంటుంది, దాంట్లో చితక్ కొట్టి ముద్దలాగా చేసి అది ఇచ్చేవాడు, నోట్లో పెట్టుకునేవాడు. ఒకరోజు ఆయనకి తెలిసిపోయింది ఇతన్ని పప్పు శుద్ధ అని వెక్కిరిస్తున్నారని. అప్పుడు ఏం చేశాడు ఆయన, అందరినీ పిలిచాడు. పిలిచి, బాబు మీరందరూ కూడా ఇలా రండి, నేను రాసిన దాసబోధ పుస్తకం మీరందరూ ఎన్నిసార్లు చదివారు చెప్పండి అంటాడు. ప్రతివాడు చెప్తాడు, ఎవరు 5-6 సార్లు కంటే తక్కువ చదవలేదు, 24 సార్లు చదివారు, 30 సార్లు చదివారు, ఇలా చెప్పారు అందరూ. సరే బాగుంది, అయితే ఫలానా చాప్టర్లో ఈ శ్లోకం చెప్పుకొని అడిగారు. అలా అక్కడక్కడ అడిగిన తర్వాత ఇంకా ఈయన అడిగిన చెప్పడం వాళ్ళు చేరకావట్లేదు. ఒరే పప్పు శుద్ధ ఇట్రా అని ఈయన పిలిచాడు. కళ్యాణ్ పిలిచేసరికి అతను వచ్చాడు, చెప్పండి గురువు గారు అని చేతులు కట్టుకుని వచ్చాడు. ఒరే పప్పు శుద్ధ, నువ్వు ఏం చేస్తావంటే ఫలానా చాప్టర్లో 10వ శ్లోకంలో ఫస్ట్ పార్ట్ వదిలేసి సెకండ్ పార్ట్ చెప్పరా అంటాడు. గబుక్కుని చెప్పారు. అలాగే 30 చాప్టర్లు ఎన్ని చాప్టర్లు ఉన్నాయో ఖచ్చితంగా నేను పుస్తకం అయితే చూసా కానీ గుర్తులేదు. దాంట్లో ఈ చాప్టర్లో 2 శ్లోకాలు చెప్పి మధ్యలో చూ 2 శ్లోకాలు చెప్పి మళ్ళీ మొదటికి వచ్చి ఇక్కడ 2 శ్లోకాలు చెప్పుకుంటారు. అలాగే ప్రతి చాప్టర్లో అక్కడ ఇక్కడ ఇక్కడ గజిబిజిగా వరుసలో అడిగితే చెప్పగలరు. కానీ ఇప్పుడు 17 ఎక్కని చెప్పమన్నాం అనుకోండి, 17 1, 17 17, 17 2, 34 అలా వరుసగా చెప్తారు తప్ప 17 9 ఎంత అని ఒకసారి అడిగి, 17 17 ఎంత అని అడిగి, 17 13 ఎంత అని అడిగి, 17 19 ఎంత అని అడిగి, ఇలా వెనక్కి ముందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అలా అడిగితే అన్నీ చెప్పేస్తాడు. చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. పప్పు శుద్ధ బాగుందిరా, ఇవన్నీ ఎప్పుడు చదివావు అని అడుగుతారు. ఎప్పుడు చదవలేదండి అంటే ఇంకా ఆశ్చర్యం మిగతా వాళ్ళకి. మరి ఎలా వచ్చే అబ్బాయి నీకు అని అడుగుతారు. అంటే మీరు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు రాశారు కదా, అప్పుడు నేను వింటూ ఉన్నాను కావడి మోస్తూ, అటు ఇటు వెళ్తున్నా కదా మధ్యలో చెవిలో పడ్డాయి అంతే. మీ బట్టలు ఉతికేటప్పుడు, మీకు కిళ్ళి ఇచ్చేటప్పుడు, నీళ్లు పోసేటప్పుడు, నీళ్లు తెచ్చేటప్పుడు ఇలా విన్నాను అంతేనండి అంటారు. ఓహో అలాగా, వెళ్ళి నీ పని చూసుకోవాలి అని పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళకేసి తిరిగి ఏంటి ఏమంటారు ఇప్పుడు మీరు అంటే, నోరు మూసుకుని క్షమించండి అని కాళ్ళ మీద పడతారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అక్కడ ఆ కళ్యాణ్ కింద వీళ్ళు ఎలా గొప్పవాళ్ళు, గురువు గారు చెప్తుంటే మేమే రాసాము, మాకే వచ్చు 5 సార్లు చదివాం మేము, వాడు అసలు ఒకసారి చదవలేదు, చిచి వాడు పప్పు శుద్ధ అని వాడిని ఎక్కిరించిన వాళ్ళు. అతని యొక్క సాధన పటిమ, గురువుకి అతను చేసుకున్న సమర్పణ బట్టి అతనికి ఎంత జ్ఞానం ఉందో అర్థమయ్యేసరికి వాళ్ళ కాళ్ళు బయర్లు కమ్ముతుంది, గిరగిర తిరిగి కింద పడ్డారు వాళ్ళు. అది వాళ్ళ గర్వభంగం అయింది. వాళ్ళు తమకంట ఆ కళ్యాణ్ కంట ఎలాగ గొప్పవాళ్ళు చూసుకున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో తెలుసుకోలేదు. ఇలాంటి పొరపాటు సాధకుడు చేయకూడదు. పక్కవాళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడు పడతాం, పక్కవాళ్ళతో పోల్చుకోకూడదు. ఎప్పుడు మనకు ఆదర్శం ఒకళ్ళే, గురువుగారు ఎంత సాధించారు, అంత సాధించడానికి నా జీవితం మొత్తం వెచ్చిస్తాను అనే ఒక పట్టుదల ఉండాలి తప్ప. గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నాను, వాడు నేర్చుకున్నాను, నాకంటే వాడికి ఎక్కువ వచ్చేసిందే అనే మాట నోట్లోంచి కానీ ఆలోచనలో కానీ రాకూడదు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంతగా దీనికంటే ఇంకొకటి చాలా ఇబ్బందికరమైంది, క్రూయాలిటీ, క్రూరత్వం అనేది కూడా ఇక్కడ ఒక పరీక్ష. మనిషికి క్రూరత్వం ఎక్కడ కనిపిస్తుంది? చెండుకు తింటల్లో వస్తుంది. చెడమడ కొట్టేయడం, బెల్ట్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, లేకపోతే ఇంకా రకరకాలుగా కొట్టడం, వీటన్నిటికంటే మానసికంగా హింసించడం అనేది చాలా డేంజరస్. అది మోస్ట్ క్రూయల్ ఆస్పెక్ట్ అన్నమాట మనిషికి. అది ఈ పరీక్షలాగా వస్తుంది. పరీక్షలాగా వస్తే మనం కూడా హింసిస్తామా లేకపోతే మనం మామూలుగా ఉంటామా? ఈ హింసించడానికి మీకు చాలా కథలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, గులాబ్ బాబా అని ఒక ఆయన పూనా దగ్గర, ఆ గులాబ్ బాబా అని ఆయన ఒక గుంట తవ్వాడు ఆశ్రమంలో. ఆ గుంటలో నీళ్లు పడతాయి అన్నమాట. ఆ నీళ్లు తాగిన వాళ్ళకి ఏ రోగమైనా తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడొచ్చు గులాబ్ బాబా ఆశ్రమానికి. అలాంటి గులాబ్ బాబాని చంపడానికి మనుషులు పంపిస్తారు. వాళ్ళు విషం ఇస్తాడు ఆయన. విషం ఇస్తే, అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నారా, ఇలా చేయకూడదు అని చెప్తాడు. సరే ఒకసారి తప్పు చేస్తున్నారని చెప్పేసి ఏదైనా వదిలేస్తే మళ్ళీ 2వసారి చేస్తాడు, ఇంకా ఆయన తాగేస్తాడు. అంతే క్రూరత్వం అంటే, వ్యక్తి సమాజంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి సమాజానికి సేవ చేయడానికి ఉన్నప్పుడు ఎలాగైతే క్రీస్తుని సిలువ వేశారో, ఎలాగైతే మహాత్ములు అందరినీ సాక్రటీస్ని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టిన తర్వాత ఆయనకి ఏం చేశారు తెలుసా? ఒక భయంకరమైన విషయం ఉంది, అది విషం, అది ఇచ్చి చంపేశారు. ఎందుకంటే సాక్రటీస్ ఆలోచనలు కనుక రాజ్యంలో అందరూ అర్థం చేసుకుంటే కనుక రాజ్యం పడిపోతుంది కాబట్టి, ప్రజలందరూ బాగుంటారు కాబట్టి. అది క్రూయాలిటీ అంటే. క్రూయాలిటీ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఇట్ ఈజ్ మెంటల్, నాట్ ఇన్ ఫిజికల్. అదే మెడిసిన్గా ఉంటుంది హోమియోలో, కోనియం అని మందు. అది అది చాలా తక్కువ, ఒకే ఒక్కసారి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది క్రూరత్వం. ఎప్పుడైతే మనిషి ఈ టెస్ట్లన్నింటినీ దిగ్విజయంగా సాధించాడు. ఈ టెస్ట్లన్నీ ఎక్కడ ఉంటాయి? కళలోనో లేకపోతే ఎక్కడో జరిగిపోవు, భౌతికంగా జరుగుతాయి. గురువుగారి జీవిత చరిత్రలో కొన్ని భౌతికంగా మనం మొన్న చెప్పుకున్నాం. క్రూర మృగాల మధ్యలోంచి నడిచిన ఒంటరిగా ఉండటం, చావంటే భయం లేకుండా జీవించడం, పరిస్థితులు విపరీతమైన పరిస్థితుల్లో కూడా మనస్సు చంచలించకుండా ఆత్మస్థైర్యంతో ఉండటం, ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు గురువుగారి జీవిత చరిత్రలో కనిపిస్తాయి. అలాగే కోరికలు లేకపోతే వీటికి సంబంధించి గురువుగారి జీవిత చరిత్రలో గురువుగారు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తారు. అదేంటంటే కోరికలు అంటే ద్వంద్వాలని కూడా అర్థం చేసుకోవచ్చు. జయము అపజయము, కీర్తి అపకీర్తి, ఉండడం లేకపోవడం, ఇలాంటివన్నీ రెండు మనసుల మల్ల యుద్ధంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే నేను ఎంతోమంది బాబాలను చూశాను, వీళ్ళందరూ కూడా దేవుడి పేరు చెప్పుకొని హాయిగా సంపాదించుకుంటూ హ్యాపీగా కూర్చున్నారు. ఇలాంటివన్నీ ఏం కూడా చేస్తే పోతుంది కదా, ఎందుకు వచ్చింది గొడవ అనుకున్నాను. ఇది ఎంత దురాలోచన, ఎంత దుష్టమైన ఆలోచన నాకు అర్థమైంది. వెంటనే నేను దాన్ని వెనక్కి తోసేసి నా మనసులో ఉన్న భావాల్ని బయటికి తోసేసి నేను దాన్ని జయించాను, నా మనస్సు నాకు ఆధీనంలోకి వచ్చింది అనేది. అంటే వృశ్చికరాశి ప్రభావం అందరి మీద ఉంటుంది. ఎంతటి వాళ్ళనైనా సరే వృశ్చికరాశిలో ఉన్న చిన్న పరీక్ష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒకసారన్నా అలా పొడసూపుతుంది అన్నమాట. అది నారదుడి విషయంలో జరిగింది. నేనే అంతకంటే గొప్ప భక్తుడిని, నారాయణుడికి ఇంకెవరు లేడు అంటారు. వెంటనే ఆయనకి దాని సమయంకైన సమాధానం దొరుకుతుంది. చివరికి పంది జన్మ ఎత్తాల్సి వస్తుంది. పంది జన్మ వచ్చిన తర్వాత అక్కడ 60 మంది పిల్లలు, కానీ 60 మంది పిల్లలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాబోయ్ నన్ను రక్షించు క్షమించు అనుకుంటూ నారాయణుడి కాళ్ళ మీద పడి మామూలు స్టేజ్కి వస్తాడు నారదుడు. ఈ రకంగా వృశ్చిక రాశి అనేది మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి గురువుగారు లాంటి వాళ్ళ స్టేజ్లో ఉన్నవారికే అలాంటి ఆలోచన వచ్చిందని ఆయన స్వయంగా ఆత్మకథలో రాసుకున్నప్పుడు మనబోటి వాళ్ళ ఎంత జాగ్రత్తగా ఉండాలి, గార్డెడ్గా ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కోరికలన్నింటినీ దాటిన తర్వాత గర్వము, ఇతరులకన్నా తను ఎలా వేరు, ఇవన్నీ వదిలేసుకున్న తర్వాత వాక్ ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, వాక్ ద్వారా కానీ, చేత ద్వారా కానీ క్రూరత్వం అనేది సంపూర్ణంగా బయటికి పోవటం, ఇవన్నీ అయినప్పుడు శరీరం ఎవరి స్వాధీనంలో ఉంటుందంటే నా స్వాధీనంలో ఉంటుంది. ఎవరి శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. ఇప్పటివరకు ఏమైంది, ఇంద్రియాలు చెప్పినట్టుగా మనస్సు నడుస్తూ స్వాధీనంలో లేకుండా ఉంది ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు గుర్రాలు కళ్యాలు, గుర్రం కళ్యాలు మన చేతికి వచ్చాయంటే నేను జీవుణ్ణి, ఆత్మ అని, పరమాత్మ యొక్క అంశని, ఈ శరీరం నా యొక్క వాహనము అనేది జ్ఞానం వస్తుంది. అప్పుడు ఇవన్నీ వస్తుంది అంటే ఎవరు చేయాలి, ఎవరంతటి వాళ్ళే ప్రయత్నం చేయాలి. గురువు ఏం చేస్తాడంటే ఇదిగో ఇలా వెళ్ళు బాగుంటుంది అలా వెళ్ళు. షిరిడి బాబా చరిత్రలో మనకు ఉంటుంది. మేము 4 ఫ్రెండ్స్ వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు దారి తప్పాం, అడవిలో చిక్కుకుపోయాం, అంతట్లో ఒక మహత్వం కనిపించాడు అని ఆయన కథను కంటిన్యూ చేస్తారు. అక్కడ మొదట ఒకటి అంటాడు, మనం తోచినట్టు వెళ్ళిపోదామని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు అంటారు, ఎవరన్నా కనిపిస్తే వాళ్ళు చెప్పినట్టు వెళ్ళటం మంచిది అంటారు. ఆ రకంగా ఒకళ్ళు చెప్పినప్పుడు వింటాం, ఆకలి వేసినప్పుడు ఎవరన్నా అన్నం పెడితే ఆహారాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళి నేను గమ్యాన్ని చేరుకున్నానని బాబా చెప్పడం, ఇవన్నీ కూడా మనకు ఈ వృశ్చిక రాశి ప్రభావంలో కనిపించే విషయం. ఆ మాట ఏంటంటే ఈ పైన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ వ్యక్తి తనంతట తానే ఎదుర్కోవాలి తప్ప ఇంకెవరు సహాయం చేయరు. మార్గం చూపిస్తారు, ఇలా వెళ్ళు అని చెప్తారు. ఈ రకంగా ఏమవుతుందంటే తనలోనే దాక్కున్న రకరకాల లోపాలను తెలుసుకొని తనలో దాక్కున్నామంటే మనలో చిప్ ఉంటుంది. ఆ చిప్లో ఏంటంటే కృతం జన్మలు అవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. ఇప్పటివరకు చేసిన మంచి, ఇప్పటివరకు చేసిన చెడు, పాస్ట్ లైఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటిలన్నింటిలో ఉన్న లోపాలని ఎప్పుడైతే వీడు ఈ కోరికల్ని, తర్వాత గర్వం అహంకారం ఇలాంటివన్నింటినీ దాటుకుంటూ వస్తున్నాడు, అవి బయటకు వస్తాయి. ఇదేంటి నేను సాధన చేస్తుంటే చెత్త ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటారు కొందరు. చెత్త ఆలోచనలు వస్తున్నాయంటే పూర్వజన్మలో చేసిన చెడుకి సంబంధించి, పూర్వజన్మలో చేసిన దోషాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, అవి మెల్లిగా బయటకు వస్తున్నాయి అన్నమాట. వస్తున్నప్పుడు వాటిని కరెక్ట్ యాటిట్యూడ్ తోటి కరెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్ ఆర్కే మొట్టమొదటిసారి పరమపూజ్య గురుదేవుని కలిసినప్పుడు మీరు చేసిన పాపాలన్నీ కాగితం మీద రాసిచ్చి వాటిని అగ్నిగుండంలో వేసేయండి నాకు చూపించి అన్నారు. అన్నప్పుడు అందరూ కాగితాలు ఇచ్చిన తర్వాత మాస్టర్ కూడా ఇస్తే, నిన్ను ఈ జన్మలో రాయమన్నాం కదా, క్రితం జన్మలో రాశామే అని అడిగారు. నీకు తెలిసే ఉండొచ్చు ఈ విషయం. అంటే ఎప్పుడైతే సాధకుడు తన వృశ్చిక రాశి ప్రభావంలో తనలో వచ్చిన టెస్ట్లన్నింటినీ సరిగ్గా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడో, అప్పుడు తనలో ఉన్న మెమరీ ఏదైతే ఉందో, జ్ఞాపకం ఏదైతే ఉందో, అది క్రితం జన్మలను కూడా గుర్తు తెస్తుంది. వచ్చి దాంట్లో చేసిన దోషాలు ఇవి, సో ఇవి మళ్ళీ మనం చేయకూడదు, ఇవి మనం ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు, ఇలా అన్నీ తెలుస్తాయి. అది మనం రీజనింగ్ మైండ్, వివేకం ఉపయోగించి చేయటం అంటాం. ఆ రీజనింగ్ మైండ్ అంతా ఉపయోగించి తనను తాను మలుచుకోవడం అనేదే వృశ్చిక రాశి యొక్క ముఖ్యమైన లక్షణం. దాని ద్వారా ఏమవుతుందంటే పరీక్షల నుంచి దిగ్విజయంగా బయటకు వస్తాయి. అతడు ఒక ఉదాహరణగా జీవించాలి. ఎవరు వృశ్చిక రాశి ప్రభావంలోకి వచ్చిన సాధకుడు ఎవరైతే ఉన్నాడో శిష్యుడు ఉదాహరణగా జీవించాలి. ఈ దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ అవేర్నెస్లోకి, అలాగే గ్రూప్ పర్పస్లోకి, గ్రూప్ రెస్పాన్స్లోకి, గ్రూప్ సర్వీస్లోకి వీడు మెల్లిగా అడ్మిట్ అవుతాడు అనమాట. అంతవరకు ఏదో తన పని తాను చేసుకుంటున్నాడు, కాస్త గబుక్కున ఒకళ్ళు కనబడటం, మనం ఈ గ్రూప్ వర్క్ చేయాలి, మనందరం ఇక్కడ నుంచి ఇండివిజువల్ వర్క్ కాదు అని చెప్పడం, ఇవన్నీ జరగాలంటే వ్యక్తి తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క పాత్రతను పెంచుకోవాలి. ఆ పాత్రతను పెంచుకోవడం అనేది అంతా కూడా మనకు వృశ్చిక రాశి ప్రభావం వస్తుంది. మనలో అన్ని కోరికలన్నిటికీ ఒక చరమగీతం పాడేయటం, దాన్ని డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ అంటారు. డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ, పర్సనాలిటీ అంటే అర్థం ఏంటంటే కోరికలు, బండిల్ ఆఫ్ డిజైర్స్తో జీవించడం, బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పర్సనాలిటీ. ఎప్పుడైతే బండిల్ ఆఫ్ యాంబిషన్స్, బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ యాస్పిరేషన్స్ అవన్నీ పక్కకు పోసేసాము, అప్పుడు అది డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ అవుతుంది. వృశ్చికల్లో డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది, నాట్ డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్. మామూలుగా డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్. డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్. బట్ స్పిరిచువల్గా సాధన చేసుకుంటున్నప్పుడు ద డెప్త్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ కాల్డ్ ద ట్రింఫ్ ఆఫ్ ద సోల్. జీవుడు ఈ పదార్థం మీద, దేహం మీద ఆధిపత్యం సాధించడానికి జరుగుతుందన్నమాట. అలాగే మీనంలో కూడా ఒక డెప్త్ ఉంటుంది, అదేంటంటే అన్ని రకాల సంఘాలు అంటే అన్ని రకాల బంధాల నుంచి విముక్తమైపోయి నిస్సంగత్వంలో ఉంటాం. గురువుగారు ఏకాంత వాసం ఏదైతే ఉందో, ఏకాంత జీవితం ఏదైతే ఉందో, సూక్ష్మీకరణ సాధనతో తను ఒక్కరు ఎలాగైతే ఉండి మిగతా బాధ్యతలన్నీ మాతాజీకి అప్పగించేశారో, మిగతా వాళ్ళందరినీ చూసుకోమన్నారో, ఆ మొత్తం కూడా మీనరాశి ప్రభావం. ఆ రకంగా మనకు గల బంధాలన్నింటినీ దివ్యమైన ప్రేమతో ముంచెత్తటం అనేది మీనరాశి ప్రభావంలో వస్తుంది. అక్కడ మనం ఒక క్షణం ఇప్పుడు మళ్ళీ రైట్ రిలేషన్షిప్ అనే దాని గురించి చెప్పుకుందాం. అదేంటంటే ఇప్పటి వరకు చెప్పుకున్నవే ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ చెప్తాను. మూడు రకాల పరీక్షలు స్కార్పియో అంటే వృశ్చిక రాశిలో సాధకుడు ఎదుర్కొంటాడు. ఆ మూడు మళ్ళీ మూడు మూడుగా విడగొట్టబడతారు. ఫిజికల్లో మూడు, యాస్ట్రల్లో మూడు, మెంటల్లో మూడు. కాబట్టి మూడు ఇంటూ మూడు తొమ్మిది. అవేంటంటే ఫస్ట్ ది సెక్స్, ద రిలేషన్ ఆఫ్ ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. దీస్ కెన్ బి సెల్ఫిష్లీ యూటిలైజ్ ఆర్ డివైన్లీ బ్లెండెడ్. సెల్ఫిష్గా వాడుకోవచ్చు దీన్ని, స్త్రీ పురుష సంబంధాలని, లేకపోతే డివైన్గా వాడుకోవచ్చు. డివైన్గా వాడుకోవచ్చు అంటే ఒక ఉన్నతమైన జీవులని భూమి మీదకి అవతరింప చేయటం అనే పవిత్రమైన కార్యంగా చూడవచ్చు, లేకపోతే ఫిజికల్ ఇంటెలిజెన్స్ అదేగా చూడవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ కంఫర్ట్, లైఫ్ కండిషన్స్, మన జీవితం ఎలా ఉండాలి, మాకు సుఖంగా హాయిగా మనం అనుకున్నట్టుగా అన్ని సౌకర్యాలతో ఉండాలి. అలాగే సెల్ఫిష్లీ అప్రోప్రియేటెడ్, మళ్ళీ అంతే తప్ప అవతల వాళ్ళని కొట్టైనా సరే మనం సంపాదించడం, ఇలాంటి లక్షణాలన్నీ రెండో పరీక్ష. మూడోది ఏంటంటే మనీ, సెల్ఫిష్లీ కార్నర్డ్, అది జ్వాలకులు గారు వాడిన మాట. సెల్ఫిష్లీ కార్నర్డ్ కాకుండా మామూలుగా సంపాదించవచ్చు, అది ఫస్ట్ది ఫిజికల్. నెక్స్ట్ వచ్చేది యాస్ట్రల్ ఫియర్, మన ప్రస్తుత జీవితం అంతటినీ ఇదే కండిషన్ చేస్తుంది. గురువుగారి జీవిత చరిత్రలో సౌభాగ్య సూర్యోదయంలో నేను భయాన్ని జయించాను అని చెప్తారు. అలాగే హేట్, హేట్ అనేది బాగా ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు, కనిపించినా కనిపించకపోయినా. తర్వాత యాంబిషన్, నేను అంతటి వాడిని అయిపోయాను, నేను గొప్ప చిత్రకారుని ఉన్నవాడు, నేను గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నవాడు, నేను గొప్ప ఆరేటర్ ఉన్నవాడు, నేను గొప్ప పాట పాడేవాడిని అవ్వచ్చు, లేదా గొప్ప నాయకుడు అవ్వాలి. ఇవన్నీ కూడా నేను గురువు గారికి ఉన్న శిష్యుల్లో నేనే గొప్పవాడిని అవ్వాలి. ఇవన్నీ కూడా అంబిషన్ కింద. తర్వాత మూడోది మనసుకు సంబంధించింది, ఇందాక చెప్పుకున్నాం గర్వం. అలాగే నేను మిగతా వాళ్ళకంటే వేరు ఎలాగ, అలాగే క్రియారిటీ. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ట్యాకిల్ చేసామో అప్పుడు దీనివల్ల రెండు ఏర్పడతాయి, రెండు మనకు సిద్ధిస్తాయి. అదేంటంటే ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రైట్ రిలేషన్స్ విత్ ద సోల్ అండ్ ఆల్సో విత్ ద ఎన్విరాన్మెంట్. మనం ప్రకృతితోటి సరైన సమతుల్యమైన సంబంధాలు ఏర్పరచుకోవడం ఎలాగో తెలుస్తుంది ప్రకృతితోటి మనకు. అలాగే జీవుడునైన నేను ఈ పంచేంద్రియాలతో కూడిన దేహానికి ఉన్న సరైన రిలేషన్ ఏమిటో అర్థమవుతుంది. సరైన రిలేషన్ ఏంటి, మనం ఒక స్కూటర్ మీద బయటికి వెళ్తున్నాం, ఒక కారు మీద బయటకు వెళ్తున్నాం, లేదా ఒక విమానం ఎక్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాం. అవన్నీ కూడా వాహనాన్ని ఎలాగ ఉపయోగించుకున్నామో అలాగే దేహాన్ని వాహనంగా ఉపయోగించుకుంటున్నాను నేను అనేది రైట్ రిలేషన్షిప్ అనమాట. అది తెలుస్తుంది. అది తెలియనంత వరకు ఆ పైన తొమ్మిది ఏవైతే ఉన్నాయో వాటిలో కొట్టు పెట్టాడుతుంటాడు సాధకుడు. అదైన తర్వాత ఒక ముఖ్యమైన టేబుల్ ఉంది, అదేంటంటే మేషం, కర్కాటకం, వృశ్చికం, కుంభం. ఇవన్నీ కూడా ఒక చతుర్భుజం, అంటే నాలుగు భుజాలు ఉన్నది క్రాస్. దాంట్లో ఒక కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మేషంలో ఏంటంటే ఏదన్నా ఒకదాన్ని ప్రారంభించాలి, సడన్ ఇంపల్స్, ఒక స్టార్ట్ చేసేయాలని గబుక్కుని అలా స్ఫురించడం చేసేయటం, అది లైఫ్ ప్రిన్సిపల్కి సంబంధించింది చెప్తుంది అనమాట మేషం. అది చర్రరాశుల్లో మొదటిది. అలాగే కర్కాటకం, ఇది కూడా చర్రరాశులు నాలుగిట్లోను. చర్రరాశులు ఏవేంటంటే అసలు మేషం, అలాగే కర్కాటకం, అలాగే తుల, అలాగే మకరం. ఈ నాలుగు రాశులు ఉన్న చతుర్భుజం ఏదైతే ఉందో దాంట్లో మేషం కర్కాటకం. కర్కాటకంలో ఏంటంటే జన్మనెత్తటం, ఇంపల్స్ టు టేక్ బర్త్, అంతర్గతంగా ఏదైతే ఉందో ఆ ఇంపల్స్ దాన్ని బహిర్గతం చేయటం, ఫోకస్ చేయటం, అది జన్మ తీసుకోవటం. అలాగే వృశ్చిక రాశి స్థిర చతుర్భుజంలో ఒకటి, ఇది అంతర్ముఖం అవటం. కర్కాటకంలో ఏమిటంటే జీవిగా ఉన్నవాడు భౌతిక దేహం తీసుకోవటం, అయితే భౌతిక దేహం తీసుకున్న వాడు ఆ భౌతిక దేహం క్లచెస్లోంచి వెనక్కి తిరిగి తనేంటో తాను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వృశ్చిక రాశిలో మొదలవుతుంది. వెనక్కి తిరిగే ప్రయత్నం, దారి తప్పని కొడుకు మళ్ళీ ఇంటికి రావటం అని బైబిల్లో ఉంటుంది. ద ప్రాడిజియల్ సన్, దానికి సింబాలిక్ అనమాట వృశ్చిక రాశి. తర్వాత కుంభం, ఇది కూడా స్థిర రాశి. ఇదేంటంటే సేవ చేయాలనే ఇంపల్స్ కొట్టుకొస్తూ లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది అనమాట. అందుకని వాడు ఊరికే కూర్చోలేడు, ప్రపంచం అంతటికి సేవ చేయటం అనేది వాడిలోంచి ఇంపల్స్గా బయటకు వస్తూ ఉంటుంది. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వీటి నెంబర్లు కూడా మేషం మొదటి రాశి, కర్కాటక నాలుగో రాశి, వృశ్చికం ఎనిమిదో రాశి, పదకొండు రాశి కుంభం. ఈ నాలుగు, ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు అనే రాశులు చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. తర్వాత వీటిలో గ్రూప్ కాన్షియస్లోకి ఈ వృశ్చిక రాశి నుంచి మెల్లిగా వెళ్తాడు. ఎలాగంటే ఈ పరీక్షలన్నింటినీ ఎదుర్కొని మెల్లిగా ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏకైక లక్ష్యం ఉంటుంది, అదేంటి, గురువుల పనిచేయటం. వృశ్చిక రాశి గురు పరంపరకి ద్వారంగా మనకు పనిచేస్తుంది, గురు పరంపరతో కనెక్షన్ ఇస్తుందని మనం కిందసారి చెప్పుకున్నాం నిన్న. అలాంటి కనెక్షన్ ఇచ్చినప్పుడు వాడికి ఇంకా గురువుల కార్యక్రమం ఏంటి, ఆ గురువుల ప్రణాళిక ఏంటి, అది మనం ఎలా చేయాలి అనే ఒక సింగిల్ మైండెడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను ఏ పనికైతే ఇష్టపడ్డాడో అలాంటి పని చేసే వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. అప్పుడు వాళ్ళలో గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ అవేర్నెస్, గ్రూప్ రెస్పాన్స్, గ్రూప్ సర్వీస్ అనేది మొదలవుతుంది. దీనంతటికీ కూడా ఈ రెండు ప్లానెట్స్ మన వెనక నుండి పనిచేస్తుంటాయి. అదేంటి, బుధుడు, ఇంద్రుడు. ఈ బుధుడు జ్ఞానానికి గుర్తు, మన తెలివితేటలకు గుర్తు. అలాగే ఇంద్రుడు ఇంద్రియాల్లో కలిసి పనిచేసే ప్రజ్ఞ. ఈ వీళ్ళిద్దరు కూడా మనకు బుధుడిచ్చే వివేకంతో, బుధుడిచ్చే రీజనింగ్ మైండ్ తోటి మనం ఈ వృశ్చికరాశి ప్రభావం నుంచి బయటకు వచ్చి జయం సాధించి ఎన్ని పరీక్షలు ఉన్నా వృశ్చికరాశి ప్రభావంలో మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇక్కడ ఒక్క మాట చెప్తాం మళ్ళీ, అదేంటంటే ఆధ్యాత్మికంగా తన జీవిత సరళిని మార్చుకోకుండా ఎవరు ఎన్ని సాధనలు చేసినా, ఎవరు ఎంత మంత్రజపం చేసినా, ఎవరు ఎన్ని పూజలు చేసినా అదంతా వృధాయే. వాళ్ళ ఆ జీవిత సరళిని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చుకొని తీరవలెను అని గురువుగారు క్లియర్గా ఇచ్చారు ఆత్మకథలో. అది కూడా నా జీవిత కథను ఇలా చదవండి అనే ఒక చాప్టర్ ఉంది, 13వ చాప్టర్ అనుకుంటాను. దాంట్లో మళ్ళీ చూడండి ఒకసారి, అలాగ ఎవరు మలుచుకుంటారో వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక జీవితం యొక్క సాఫల్యం తప్ప ఎవరికి పడితే వాళ్ళకి కాదు అని క్లియర్గా ఉంది. అందుకని సాధనలో ఎలాంటివి మెళుకువలు తీసుకోవాలి అనేది గురువుగారు ఆత్మగత నుంచి ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన పాయింట్లు వాళ్ళు రాసుకొని దాన్ని ఒక గైడ్గా వాడుకోవాలి. రోజు రోజు మనం చేసుకుంటున్న వాటిల్లో దాని గురించి ఏమన్నారు, గాయత్రి మంత్రం నువ్వు వేలకు వేలు చేయాలి లేకపోతే నాకులాగా మీరు 24 లక్షలు చేయాలి అని పెట్టుకోకండి. మీరేం చేయాలంటే భావనాత్మకంగా మీరు ఎంత చేస్తారో అనేది నాకు చాలా ముఖ్యం అని చెప్పారు. ఆ భావనాత్మకంగా ఒక మాల మన కోసం, 2వ మాల కుటుంబం కోసం, 3వ మాల సమాజం కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు గురువుగారు చెప్పినట్టు కరెక్ట్గా చేస్తున్నట్టు మాలలో. అంతే తప్ప నేను సహస్ర గాయత్రి చేస్తానండి రోజు, 40 రోజుల్లో లఘునుష్ఠానం అయిపోయిందండి, అన్నీ బాగున్నాయి కానీ ఇలా చేసావా అనేది ముఖ్యం అని చూసుకోవాలి. కాబట్టి గురువుగారు జీవిత చరిత్రలో ఆత్మకథలో ఆధ్యాత్మిక సరళిలోకి మీ జీవిత సరళిని మార్చుకోండి అన్నారు అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి. దానికి తగ్గ ఆన్సర్లు మనకి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో చూసుకోవాలి. అలాంటి చిన్న హోంవర్క్ చేసుకుని ఎస్ ఇలాగ చేసుకోమన్నారు, అలా చేసుకుంటున్నానా లేదా అని ఎవరికి వాళ్లే పరీక్ష చేసుకోవాలి. పక్క వాళ్ళని మనం పరీక్షించడానికి ఎప్పుడు ప్రయత్నం చెయ్యరాదు. ఇంకొకరిని పరీక్షించే అవకాశం, అలాంటి ఒక అర్హత, అలాంటి ఒక పొజిషను లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకళ్ళు కరెక్ట్ చేయడం అనేది కుదరదు, ఎవరికి వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి. మరి మాకు మంత్రం మాకు రాదు ఎలాగా అంటే, ఇలా అడిగారు కాబట్టి ఇలా చెప్పారు వాళ్ళని చోట, అది బాగుంటే చేసుకోవచ్చు అనే సలహా ఇవ్వచ్చు అంతే తప్ప అధికారం లేకపోతే వాళ్ళ మీద మనం ఒక పొజిటివ్ మేము చెప్పినట్టు చేయాల్సిందే లేకపోతే మీకు దిక్కు లేదు ఇలాంటి తప్పు అని అనకూడదు. అది అయిన తర్వాత ఈ ఇంద్రుడు బుధుడు వీళ్ళ వల్ల మనకు ఏంటంటే ఈ శరీరం మీద పూర్తి కంట్రోల్ వచ్చింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ కంట్రోల్లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే అయం ఆత్మ పరబ్రహ్మ అని చెప్పుకున్నప్పుడు పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన అంశం నేను, నాకు శరీరం ఉంది, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి, ఇలాగ శరీరము, నేను, పరబ్రహ్మ. ఇప్పుడైతే ఈ శరీరం నా అధీనంలోకి వచ్చిందో ఇప్పుడు నేను పరమాత్మ అధీనంలోకి వెళ్ళాలి, నెక్స్ట్ గోల్ అనమాట. ఇవన్నీ కూడా మనకు వృశ్చిక రాశిలో చాలా బ్యూటిఫుల్గా మాకు గరుత్మంతుడు తల్లిని దాస్యం ముక్తి చేయడం అనే కథ ద్వారా తెలుస్తుంది. అలాగే ఉదంకుడు అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కుండలాలు తేవటానికి వెళ్తాడు, ఆ కుండలాలు తెచ్చే కథ ఇదంతా కూడా దీనికి సంబంధించిందే. ఇదంతా కూడా ఈ వృశ్చిక రాశిలో కొంత, ధనుస్సు రాశిలో కొంత మూలాధారం పనిచేస్తూ ఉంటుంది. అందుకని మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి గురించి, కుండలిని శక్తి జాగ్రత్త అవటం గురించి వృశ్చిక రాశిలో కొంత ఉంటుంది, అలాగే ధనుస్సు రాశిలో కొంత ఉంటుంది. మనం ఆల్రెడీ ధనుస్సు రాశి చెప్పేసుకున్నాం, ధనుస్సు రాశిలో ఓంకారం చెప్పుకున్నాం. ఆ ఓంకారాన్ని అలాగ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ పాటికి ఆ బ్యూటీ ఏమిటో అర్థమైంది. అలాగా ఈ వృశ్చిక రాశిని బాగా అర్థం చేసుకోండి. ఇదంతా కూడా భౌతిక దేహం మీద మనం పూర్తి ఆధిపత్యం తెచ్చుకోవడానికి, అలాగే మన జీవితంలో మనం భౌతిక దేహాన్ని చూసే మాట్లాడతాం తప్ప అంతగా వెనకాల మనకు ఎవడో కనిపిస్తున్నాడు వాడితో మాట్లాడుతున్నాం ఇలాంటివి కాదు కదా. అందుకని ద రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ సెల్ఫ్, మ్యాన్ అండ్ గాడ్ అని ఒక పుస్తకం కూడా ఉంది, మీకు ఎవరికన్నా దొరికితే కనుక నెట్లో చదవండి. అలాగే దీని గురించి మనకు రామాయణం బ్రహ్మాండంగా చెప్తుంది, ద రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్, తర్వాత ఇంటర్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్కి బ్రదర్, సోదరుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లికి తనకి మధ్య, అలాగే తనకి మిత్రుడికి మధ్య, తనకి భార్యకి మధ్య, తనకి శత్రువుకి మధ్య రైట్ రిలేషన్షిప్ ఏంటి. రావణాసురుని అప్పటికి కూడా క్షమిస్తానంటాడు రాముడు అది. అలాగే తనకి స్నేహితులకి మధ్య వాళ్ళని ఎలా చూశాడు, అలాగే సుగ్రీవుడిని ఎలా చూశాడు, హనుమంతుడితో ఎలా ఉన్నాడు, అలాగే జాంబవంతుడితోటి, జాంబవంతుడిని ఒక కోరిక కోరుకో, వరం కోరుకోవడే నీతో నేను ద్వంద్వ యుద్ధం చేయాలి అని అడుగుతాడు. అసలు మనం గురువుగారు అంటుంటారు, మీకు కోరుకోవడం కూడా రాదు, అడుక్కోవడం కూడా రాదు మీరు, చీచీ అంటారు మాస్టర్. అడుక్కోవడమే కదా మరి వరం అంటే, వరం అడుక్కో అన్నాడు. ఈయన వరం అడగడానికి అది ఇది అడగకుండా నీతో నేను ఫైట్ చేస్తాను, ఇప్పుడు కాదులే నేను ఎప్పుడో చేస్తాను, మళ్ళీ కృష్ణుడిగా వచ్చినంత వరకు ఈయన రామారామ అని కొట్టుకుంటాడు. ఆయన చెట్టకు కొట్టాడు అప్పుడు మళ్ళీ అబ్బా రామారామ అన్నాడు తెలుసు, అప్పుడు రామాయ్య ఇప్పుడు రామాయ్య, అదేదో ముందరే అడిగి పోయేది కదా. అలాగా వృశ్చికరాశి ప్రభావం మన మీద ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉన్నా మనం బ్లెండ్ అయ్యేంత వరకు, అంటే వృషికరాజ ప్రభావంలో చెప్పుకున్న మూడు రకాల మూడు మూడు ఇంటూ తొమ్మిది ఆ తొమ్మిది రకాల పరీక్షల నుంచి ఉత్తీర్ణులమయ్యి ధనుసు రాశిలో ప్రవేశించి అక్కడ ఏకైక లక్ష్యంతో గురువుల కార్యక్రమం పనిచేయడం, ఆ తర్వాత మకరంలోకి వెళ్ళి ఉన్నతమైన దీక్షలు తీసుకోవడం, మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించి అక్కడ వరల్డ్ మొత్తానికి సేవ చేయడం, అక్కడి నుంచి మీనంలో ప్రవేశించడం. ఐఆమ్ వన్ విత్ ద డివైన్, ఐఆమ్ వన్ విత్ ద డివైన్, ఐ అండ్ మై ఫాదర్ ఇన్ ద హెవెన్ ఆర్ వన్ అని క్రైస్ట్ అన్నట్టే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సాధన చేసుకుని నేను భగవంతుడితో ఒక్కటే అని చెప్పగల స్థితిలో ఉండొచ్చు. ఇదంతా కూడా మనకు వృశ్చిక రాశి నుంచి ప్రయాణంతో మొదలవుతుంది. ఈ మొదలవడానికి మొట్టమొదట ఏంటంటే సత్సంగత్వం కావాలి మనకు. సత్సంగత్వం గురించి షిరిడి సాయి మహారాజ్ చెప్పిన ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. అదేంటంటే ఎక్కడ నీ మనసు శాంతిస్తుందో, ఎక్కడ నీకు చింతలు లేకుండా పోతాయో అదే నిజమైన సాంగత్యము, అదే నిజమైన సత్సంగము. ఇది మనం తెలుసుకుంటూ మనం ఎవరినన్నా ఒక వ్యక్తిని కలిసినా, ఒక పుస్తకం చదివినా, ఒక ప్రదేశానికి వెళ్ళినా మనకి ఈ రెండిట్లో ఏదన్నా వచ్చిందా లేదా అని ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోండి. మన మనస్సు శాంతించిందా, అశాంతిగా ఉందా, మన మనస్సు చింతలు లేకుండా ఎలా అవుతుంది, రేపు ఏమవుతుంది, నా కొడుకు ఏమైపోతుంది, నా కూతురు ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతుంది, మా నాన్నగారు ఏమైపోతుంది, అది బాబు చాలా భయంగా ఉంది, ఆరోగ్యం బాగలేదండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చింతలు, ఈ చింతలన్నీ లేకుండా ఉన్న స్థితి వచ్చిందా, అలాగే మనస్సు శాంతించిందా అంటే శాంతించడం అంటే మనస్సు ఏ ఆలోచన లేకుండా మౌన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనస్సు ఆ మౌన స్థితిలోకి వెళ్ళిందా లేదా, ఒకసారి మౌన స్థితిలోకి వెళ్ళిపోతే చింతలు కూడా పోతాయి. ఇది సాంగత్యం యొక్క మహత్యం, అది గుర్తు, దాన్ని బాగా చెప్పారు. అది వచ్చిందా లేదా చూసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ పక్క వాళ్ళని పరీక్ష చేయాలని ప్రయత్నం చేయకుండా దయచేసి మన సాధన మనం చేసుకుంటూ మనం అందరం కూడా గురువుగారు కోరుకున్నట్టు ఆయన శరీరంలో అంగాలు అవుదాము. గురువుగారు ఒకసారి అఖండ జ్యోతులు ఇచ్చారు, మీరందరూ నా శరీరంలో అంగాలు అవ్వడానికి సిద్ధంగా ఉండండి, మీరేమవుతారో అది అవ్వకండి, అవ్వండి, చేతులు అవుతారా, కాళ్ళు అవుతారా, కళ్ళు అవుతారా, తల అవుతారా, ముక్కు అవుతారా, కళ్ళు అవుతారా, నోరు అవుతారా, ఇలాగ మీ ఇష్టం, నా శరీరంలో ఒక భాగం అయిపోండి మీరు అని ఓపెన్గా ఆయన అఖండ జ్యోతిలో రాశారు. అలాగా అలాంటి స్థితికి మీరందరూ ఎదగాలని, అలాంటి ఉన్నతమైన ఒక ఆధ్యాత్మిక ఉన్నది మీ అందరికీ కలగాలని గురువుగారిని కోరుకుంటూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ ఐడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్, ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహిం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓ